സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരംപരാം. ഓം
പദകുണ്ടോ അധ്യായം ഏഴവ ശ്ലോകം.
ഇഹൈകസ്തം ജഗത്കൃത്നം പശ്യാദ്യ സചരാചരം മമ ദേഹേ ഗുഡാകേശം യശ്ചാന്യ ദ്രഷ്ടുമിച്ഛസി
വിശ്വരൂപം ദർശിച്ചാലനി അർജുനുడు ఎప్పుడైతే శ్రీకృష్ణ పరమాత్ముని ప్రార్థించాడో కృష్ణ పరమాత్మ అర్జునుని మీద అనుగ్రహంతో తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు. విశ్వరూపం అంటే ఏమిటి? ఎవరికైతే ఎవరి రూపమైతే ఈ విశ్వమో, విశ్వమంటే ప్రపంచం, సకల చరాచర ప్రపంచం, కదిలేటటువంటివి, కదలనటువంటివి అన్ని కలిపి మన ముందు కనపడుతున్న సమస్త ప్రపంచం విశ్వం అంటాం. అందుకనే విష్ణు సహస్రనామంలో మొదటి శ్లోకం, మొదటి నామం విశ్వం విష్ణుర్వ సత్తారో అని మొదలవుతుంది. ఆ పరమాత్ముడికే విశ్వం అని పేరు. ఎవరికి ఈ విశ్వమే రూపంగా ఉన్నదో అటువంటి పరమాత్మ విశ్వం, విశ్వ. అటువంటి రూపాన్ని దర్శించడం విశ్వరూప దర్శనం. ఎవరికైనా రూపం అంటే కాళ్ళు, చెవులు, ముక్కు, కళ్ళు ఉంటాయి కాని అండి, ప్రపంచమే రూపంగా ఉండడం ఏమిటి అని మనకు ఆశ్చర్యం ఇస్తుంది. మనం ఫోటోల్లో విశ్వరూప ఫోటోల్లో చూసినప్పుడు, విశ్వరూపం చిత్రపటాలు చూసినప్పుడు కూడా ఆ బొమ్మ మనం చూసేటటువంటి విశ్వం ఎక్కడ కనపడలేదు. అందులో ఏదో 10 తలలో 20 తలలు వేస్తారు, 23-24 కాళ్ళు, చేతులు, ఇట్లా కాళ్ళు రెండే, చేతులు మాత్రం ఆయుధాలు రకరకాలు పెడతారు. అలా అనుకుంటాం కానీ విశ్వరూపం అంటే విశ్వమే రూపంగా కలవడం అంటే ఏమిటి అని అనిపిస్తుంది మనకు. శాస్త్రం చెప్తుంది, ఈ ప్రపంచంలో మనం చూసే రూపాలన్నీ కూడా ఆయనవే. ఇది విశ్వరూపం అంటే అర్థం. మనం మనసులో నాటుకున్నటువంటి, మన మనసులో నాటుకున్నటువంటి విశ్వరూప భావన శాస్త్రం చెప్పే దాని నుంచి చాలా వ్యతిరేకంగా ఉంటుంది. అందుకని శాస్త్రం మన మనసులో ఒకటి బాగా ముద్రపడిపోయింది, విశ్వరూపం అంటే ఇట్లా ఉండాలి అని. అందుకని శాస్త్రం చెప్పే మాటలు అంత తొందరగా మన మనసులోకి వెళ్ళవు, వెళ్ళినా అర్థం కావు. అర్థం కావాలని చేసుకోవడానికి ప్రయత్నించాం ముందు. అలా చేసుకోకపోతే ఏమవుతుందంటే మనకే నష్టం. ఆ విశ్వరూపాన్ని యథాతథంగా శాస్త్రంలో చెప్పినట్లుగా అర్థం చేసుకోకపోతే మనం విశ్వరూపాన్ని అర్థం చేసుకోనట్లే. కనుక శాస్త్రంలో చెప్పిన విధంగా అర్థం చేసుకుంటే లాజికల్ గా, రీజనబులీ, న్యాయబద్ధంగా అది ఒక దానికి ఒక అర్థం ఉంటుంది. మనం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఏమిటి శాస్త్రబద్ధంగా అర్థం చేసుకోవడం అంటే, మనం చూసే రూపాలన్నీ, అన్ని జీవరాశులు కదిలేటటువంటివి, కదలనటువంటివి వస్తువులు అన్ని కూడా సమస్త ప్రపంచం ఆయన యొక్క స్వరూపమే. అది విశ్వరూపం అంటే. మరి మరి అదంతా చూడలేం కదా అని అంటే, ఒకే చోట కృష్ణ పరమాత్మ అర్జునుడికి చూపిస్తున్నాడు. ఎలా చూడగలుగుతావు? ఈ కళ్ళతో చూడలేవు. ఏమని చెప్తున్నారు 7వ శ్లోకంలో? ఇహ ఇక్కడే హే గుడాకేశ, ఓ అర్జున, అంటే సత్వగుణం కలిగినటువంటి వాడా అని అర్థం. నిద్రను జయించినటువంటి వాడు అని అర్థం. గుడాక ఈశ అంటే ఇంద్రియాలను జయించినటువంటి, నిద్రను జయించినటువంటి అంటే తమస్సును జయించినటువంటి వాడు అని అర్థం. నిద్ర తమస్సు యొక్క నేచర్ ఉంటే తొందరగా నిద్ర వస్తుంది. అందుకే నిద్రను జయించిన వాడు అంటే ఏమిటి? తమో గుణాన్ని జయించినటువంటి వాడు అని అర్థం. తమో గుణాన్ని జయించడం అంటే ఏమిటి? ఇంద్రియాలన్నింటినీ జయించిన వాడు అని అర్థం. గుడాకేశ అంటే అర్థం. ఇహ అద్య హత్య, ఇప్పుడే ఇక్కడే చూడవలసింది నా విశ్వరూపాన్ని. తర్వాత చూపిస్తాను, ముహూర్తం పెట్టలేదు. మనం కూడా ఏదైనా చేయమంటే చూడండి, సో డేట్కి ఈరోజు వర్జం ఉంది, రాహు గండ కాలం, రాహుకాలం, ఇవి చేస్తాం, పోస్ట్ పోన్ చేస్తాం. క్లాసుకి వెళ్ళాలంటే భగవద్గీత ఇవాళ మొదలు పెడదామా తర్వాత మొదలు పెడదామా, మంచి రోజు చూసుకొని. వేదాంతం చదవడానికి అన్నీ మంచి రోజులే, అన్నీ మంచి ఘడియలే. ఎప్పుడు అనుకుంటే అప్పుడే మొదలు పెట్టాలి, అందుకని పోస్ట్ పోన్ చేయకూడదు. అందుకని కృష్ణ పరమాత్మ ఏమన్నారు? ఇహ ఇప్పుడే, అద్య ఈరోజే, ఇదాని అంటే ఏంటి? అద్య అంటే ఏంటి? ఇప్పుడే. ఇహ ఇక్కడే, ఇప్పుడే ఇక్కడే. నౌ హియర్ ఇట్సెల్ఫ్ అని అర్థం. హియర్ అండ్ నౌ, పశ్య, చూడవలసినది. ఏమిటి చూడవలసింది? మమ దేహే, నా శరీరమునందే. మమ అంటే నా యొక్క, దేహే శరీరమునందు. కృష్ణం జగత్, కృష్ణం జగత్ అంటే ప్రపంచం, ప్రపంచం. కృష్ణం అంటే పూర్తిగా, టోటల్లీ అని అర్థం. ఈ విశ్వాన్నంతా కూడా పూర్తిగా నా శరీరమునందే చూడవలసినది అని. అడగకుండానే యశోదకి చూపించాడు. ఈరేడు భువనంగల్ తమిళంలో పాట, 14 భువనాలు చూపించాడు. నోట్లో చూపిస్తే నోరు మూసుకుంది వాళ్ళమ్మ, షట్ అప్ యువర్ మౌత్ అని. అంటే ఆటకాయతనంగా ఏదో చేస్తున్నాడు చిన్నవాడు, మ్యాజిక్ అనుకుంది కానీ పాపం ఆ తల్లికి. ఆ కృష్ణుడు ఇంత గొప్పవాడని తెలియదు. అందుకని మనకు కూడా మహాత్ములు గొప్పవాళ్ళు మన పక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు, మాట్లాడుతూనే ఉంటారు, మనకు తెలియదు వాళ్ళ గొప్పతనం. యశోదకు తెలిసిందా? కానీ యశోద ఆనందించింది కృష్ణుణ్ణి చిన్న వయసులో. కనుక మనకు చూసే శక్తి ఉండాలి. అది విశేషం ఏమిటి? యశోద ఎందుకు తెలుసుకోలేకపోయింది? 14 వివరాలు చూపిస్తే నోట్లో ఈయన పరమాత్ముడు, ఈయనే దైవం అని చెప్పి తెలుసుకోవాలి కదా. ఆయన చిన్న పిల్లాడి వెంటనే వాడిని కవిలించుకొని ఇట్లాంటి అల్లరి పనులన్నీ చేయబాకుంటున్నారు అని చెప్తుంది తల్లి. ఎందుకంటే యశోదకి ఆ విశ్వరూపాన్ని చూడగలిగినటువంటి శక్తి సామర్థ్యం లేక ఆశ్చర్యపోయింది. అందుకని అది చూడడానికి కూడా ఒక మనకు శక్తి కావాలి. పార్వై అంటారు సార్, ఆ దృక్కోణం, దృష్టి అంటారు. ఆ చూడగలిగినటువంటి భావన కావాలి. ఆ భావన లేని వాళ్ళకి అది చూస్తున్నా కూడా చూడనట్లే. అందుకని మమ దేహే కృష్ణం జగత్, ఈ ప్రపంచాన్ని మొత్తాన్ని నా దేహం నందే ఇప్పుడే ఇక్కడే చూడవలసింది అన్నాడు. ఏమిటి సచరాచరం? చర అచర, చరించేటటువంటి వాటిని అంటే తెలుస్తున్నటువంటి వాటిని, కదిలేటటువంటివి. అచరం అంటే కదలనటువంటివి రెండు. సెన్సియంట్ అండ్ ఇన్సెన్సియంట్ అన్నమాట. కదిలేటటువంటివి మూవబుల్, ఇమ్మూవబుల్ అంటారు. వీటిని కూడా ఏకస్థం, ఏకస్మిన్ ఈశ్వరే స్థితం. ఏకస్థం అంటే ఈ సమస్త ప్రపంచం కదిలేటటువంటివి, కదలనటువంటివి అన్నీ కూడా ఒకే చోట. ఏకత్వం అంటే ఒకే చోట నా శరీరమునందే ఇప్పుడే ఇక్కడే నువ్వు చూడవలసింది అన్నారు. శ్లోకం చూడండి, అక్కడక్కడ కొంచెం కొంచెం చూపించడం కాదు, మొత్తం నా శరీరంలోనే చూడగలవు నువ్వు అన్నారు. ఏకత్వం ఏకస్మిన్ ఈశ్వరే స్థితం, ఒక్క ఈశ్వరుని అందే ఉన్నటువంటి ఈ సమస్త ప్రపంచాన్ని నువ్వు చూడవలసింది అన్నారు. అంతేకాకుండా అన్యత్ ఏది ఇచ్చేసి ద్రష్టుం పశ్య, ఈ విశ్వరూపాన్ని కాకుండా ఈ విశ్వరూపంలో ఉన్నటువంటి ఇంకేదైనా నీ మనసులో ఒకవేళ చూడాలనుకోని ఉంటే అది కూడా నువ్వు చూడచ్చు ఇక్కడే ఈ శరీరమునందే. ఏమిటి అర్జునుడు చూడాలనుకున్నది? ఎవరు జయిస్తారో తెలియదు యుద్ధంలో, కౌరవులే జయిస్తారో పాండవులో మనమే జయిస్తామో తెలియదు. అంటే ఎవరు జయిస్తారో కూడా నువ్వు తెలుసుకోవాలంటే ఏమిటంటే పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ అంతా చూపిస్తున్నాడు శరీరంలో, జరిగినటువంటిది జరుగుతున్నది జరగబోయేది, భూత వర్తమాన కాల భవిష్యత్ కాల అన్ని కాలాలు, మరి సమస్త ప్రపంచం అంటే కాలం దేశం అన్ని కాలాలు ఇందులోనే కనిపెడుతున్నాయి. అంటే రాబోయే యుద్ధంలో ఎవరు జయించబోతున్నారు, ఎవరు ఓడిపోబోతున్నారు, ఎవరు చనిపోతున్నారు అన్ని కూడా నువ్వు చూడవచ్చు అన్నారు. అదే కదా నీ కోరిక, ఎవరు చనిపోతారో ఏమిటో నాకు తెలుసుకోవాలనుంది, అనుమానంగా ఉంది భయంగా ఉంది అని అన్నావు కదా. అదే అన్యత్ ఎది ఇచ్చేసి, ఇంకా ఏదైనా వేరే తెలుసుకోవాలని ఉంటే అర్జునుడి మనసులో కోరిక భగవానికి తెలిసిపోయింది. ఇచ్చేసి ద్రష్టుం చూడాలని ఉంటే, ద్రష్టుం చూడాలని కోరిక ఉంటే దాన్ని కూడా చూడవలసింది. యద్వాజయేమ ఎదివానో జయేయుహు అని చెప్పి అన్నాడు ఫస్ట్ చాప్టర్ లో. యద్వాజయేమ మనమే జయిస్తాము, ఎదివా జయేయుహు అన్నాడు. ఎదివా నో జయేయుహు, మనం జయిస్తామో అన్నది తెలియదు, వాళ్ళు జయిస్తారో తెలియదు అని అన్నావు కదా, అది కూడా నువ్వు తెలుసుకోవచ్చు ఇక్కడ అన్నారు. అడ్వాంటేజ్ అంటే విశ్వరూపం చూసిన తర్వాత పాండవులు గెలుస్తారని తెలిసిపోయింది అర్జునుడికి. తెలిసిన తర్వాత ఇంకా ఇది ఆగేది కాదు, యుద్ధం నేను చేసినా చేయకపోయినా జరిగిపోతుంది అని అనుకున్నాడు. అనుకుని బెటర్ టు ఫైట్ అన్నాడు డిసిషన్ అన్నమాట. తర్వాత 8వ శ్లోకం, ఇక్కడి వరకు పోయిన వారం చూసాం 8వ శ్లోకం.
నతు మాం శక్యసే ద్రష్టుం అనేనైవ స్వచక్షుషాం దివ్యం దదామి తే చక్షుః పశ్య మే యోగమైశ్వరం.
ముఖ్యమైన శ్లోకం. అనేన స్వచక్షుష ఏవ మాం ద్రష్టుం న శక్యసే. అనేన ఈ యొక్క, అనేన అంటే ఈ నీ మాంస చక్షులతో, స్వచక్షుష ఈ మాంస చక్షులు ఉన్నాయా నీకు ఇప్పుడు ఉన్నటువంటి ప్రజెంట్ ఐస్, నీకు ఇప్పుడున్న ఏ కళ్ళైతే ఉన్నాయో ఈ కళ్ళతో ద్రష్టుం చూడటం నశక్యసే సాధ్యం కాదు. అర్జున ఇప్పుడు కదా అన్ని చూడమని చెప్పాడు, సమస్త ప్రపంచాన్ని నాయందే కదిలేటటువంటివి కదలటువంటివి అన్ని నాయందే చూడవలసిందని చెప్పి నువ్వు ఈ కళ్ళతో చూడలేవు అన్నాడు. ఎంతటి డిసప్పాయింట్మెంట్! ఇందాకేమో మన ఆశ ఆహా అంతా చూడట్లేదు అనుకున్నాడు. నెక్స్ట్ మూమెంట్ ఏం చెప్తున్నాడు, ఈ కళ్ళతో చూడలేవు అన్నాడు. అంటే ఏమిటి, యు ఆర్ అన్క్వాలిఫైడ్ అని అర్థం, నీకు అర్హత లేదు అన్నాడు. అందుకని మనకి ఎవరిని ఏదైనా అర్హత లేదు అంటే చాలా చిన్న పోతాం కదా. వి ఫీల్ సో గిల్టీ, యు డోంట్ హ్యావ్ క్వాలిఫికేషన్ అంటే డైరెక్ట్ గా చెప్పేశాడు, నువ్వు ఈ కళ్ళతో చూడలేవయ్యా అన్నాడు. మరి ఏం చేయాలి చూడాలి అంటే, చూడు అన్నాడు, ఈ కళ్ళతో చూడలేవు అన్నాడు. అయితే నేను చూపిస్తాను నీకన్నాడు, చూసే విధంగా చేస్తాను అని చెప్పబోతున్నారు. ఈ కళ్ళతో స్వచక్ష అంటే నీ యొక్క ఈ సొంత కళ్ళు, ఇప్పుడున్నటువంటి కళ్ళు, ఈ కళ్ళతో చక్షుష అంటే కళ్ళతో అని అర్థం. ద్రష్టుం చూడటం, మాం ద్రష్టుం నన్ను విశ్వరూపం దర్శనం, నా యొక్క విశ్వరూపం చూడాలి అంటే సాధ్యం కాదు, నా శక్యసే సాధ్యం కాదు. మరి ఎలా సాధ్యమవుతుంది? నీకు సాధ్యం కాదు కనుక నేనేం చేస్తాను తెలుసా, దివ్యం దదామి తే చక్షు, దివ్యం చక్షు తే దదామి, దివ్యమైనటువంటి కళ్ళు, దైవ సంబంధమైనటువంటి కళ్ళు నేను తే నీకు దదాము ఇస్తాను. నువ్వు ఈ మాంస చక్షులతో చూడలేవు కనుక, చూడడం సాధ్యం కాదు కనుక నీకు దివ్యమైనటువంటి కళ్ళు ఇస్తాను ఈ యొక్క విశ్వరూపాన్ని చూడడానికి. అది చూడండి, అనుగ్రహం అంటే అలా ఉండాలి. మనకు శక్తి లేకపోయినా కూడా ఒక కార్యం చేయాలంటే, ఒక పని చేయాలంటే భగవంతుడే ఆ సామర్థ్యాన్ని కల్పిస్తాడు చేయడానికి, శక్తి లేకపోయినప్పటికీ కూడా. ఎందుకంటే మనం అంత భగవద్భక్తులం అయితే, భక్తి గనక ఉంటే మనకు సామర్థ్యం లేకపోయినా కూడా ఆ సామర్థ్యాన్ని తానే ఇచ్చి తానే ఆ పని మన చేత చేయిస్తాడు మంచి పని అయితే. ఇంకా విశ్వరూపం చూడాలని ఆశపడ్డాడు కానీ శక్తి లేదని తెలియదు అర్జునుడికి. నువ్వు చూడాలన్నావు కదా, నేను నీకు ఆ శక్తి కల్పిస్తాను, నేను ఇస్తాను అన్నాడు. అందుకని భగవంతుడిని కోరుకుంటే దొరకనిది ఏముంటుంది ఇలా? భగవంతుడిని నిజంగా ప్రార్థిస్తే జరగనిదంటూ ఉండదు, అసాధ్యమైనటువంటి సాధ్యమైతాయి భగవత్ కృప గనక ఉంటే. భగవత్ కృప లేకపోతే సాధ్యమైనవి కూడా అసాధ్యమైపోతాయి. భగవత్ కృప లేకపోతే ఏమవుతుంది, భగవద్ అనుగ్రహం లేకపోతే నాకంత శక్తి ఉందని నేను చేయగలను అన్నాడు, ఆగిపోతుంది అబ్బాయి. ఈశ్వర కృప లేకపోతే, ఈశ్వర కృప గనక ఉంటే నీకు శక్తి లేకపోయినా అది జరిగి తీరుతుంది. అది భగవంతుడి యొక్క విచిత్రం ఉన్నారు. అందుకని శక్తి లేదు శక్తి లేదని అనుకోవాకు, భగవంతుడిని స్మరించు, చేయవలసిన దాని గురించి ఆలోచించు, ఇవ్వవలసింది ఆయన ఇస్తాడు, అది ఆయన పని. అది నమ్మకం అండి, భగవంతుడి మీద నమ్మకం ఉండాలి. ఆ విధంగా అలా ఉన్నవాళ్ళు భగవంతుడిని దర్శించగలుగుతారు. చెప్పి పశ్యమే యోగమైశ్వరం, నేను ఈ దివ్య చక్షువులు ఇస్తాను నీకు, ఆ దివ్య చక్షువులతో నే యోగం ఐశ్వరం పశ్య, నా యొక్క మే అంటే నా యొక్క ఐశ్వరం యోగం, ఐశ్వర్యం అంటే ఈశ్వరస్య భావ, ఐశ్వర్యం ఈశ్వరునికి సంబంధించినటువంటిది ఐశ్వర్యం, యోగం శక్తి, ఈశ్వరుడికి సంబంధించినటువంటి యోగ శక్తిని ఏదైతే ఉందో ఆ శక్తిని నువ్వు చూడవలసింది. పశ్య ఏ కళ్ళతో, నేను ఇచ్చేటటువంటి దివ్యమైన చక్షువులతో. ఏమండి ఇక్కడ దివ్యమైన చక్షు అంటే ఏమిటి? మూడో కళ్ళ, అనదర్ ఇంపార్టెంట్ జ్ఞాన చక్షువు అంటారు, టెంపరరీ జ్ఞాన చక్షు, పర్మనెంట్ గా ఇవ్వలేదండి, టెంపరీగా అనమాట. ఎందుకంటే ఇస్తానంటే వద్దన్నాడు ఆయనే అర్జునుడే, నీ విశ్వరూపాన్ని నువ్వే తీసుకోవాలి ఆయన, నాకు వద్దన్నాడు. ఎందుకంటే చూసేటటువంటి శక్తి లేదు అర్జునుడికి. ఇక్కడ దివ్య చక్షు ఇవ్వడం అంటే ఏమిటి? ముఖ్యమైన పాయింట్, వెరీ ఇంపార్టెంట్ పాయింట్ టు నోట్. దివ్య చక్షు అంటే ఏదో బంగారంతో చేసినటువంటి పెద్ద కన్ను ఇక్కడ పెట్టడం కాదు, నుదుటి మీద మూడో కన్ను అంటుంటారు చూసారా, లేకపోతే హృదయంలో నుంచి ఏదో ఒక కాంతి వచ్చి ఆ కాంతితో చూడడం కాదు. దివ్య చక్షు అంటే ఏమీ లేదు, రాగ ద్వేషం లేనటువంటి దృష్టి. రాగం అంటే అటాచ్మెంట్, ద్వేషం అంటే హేట్రెడ్, అటాచ్మెంట్ హేట్రెడ్ లేనటువంటి ఏదైతే భావన ఉన్నదో ఆ భావనను ఇవ్వడమే దివ్య చక్షు అంటారు. మళ్ళీ చెప్తాను ముఖ్యమైనటువంటి సెంటెన్స్. దివ్య చక్షు అంటే ఏమిటి? రాగద్వేషం రహిత చక్షు అని అర్థం. చూసేటప్పుడు ఇది నాకు ఇష్టం అనేటువంటి అటాచ్మెంట్ రాగం, ఇది నాకు ఇష్టం లేదు అనే ద్వేషం, ఈ రెండు కళ్ళతో మనం చూస్తాం. మన కళ్ళు ఎట్లా అండి? మాంస చక్షు, నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం లేదు, ఐ హేట్ దిస్, ఐ లైక్ దిస్, ఇంతే కదా మన మన లిస్ట్. చూసినవన్నీ ఏం చేస్తాం? ఐ లైక్ దిస్ అంటాం, ఐ డోంట్ లైక్ దిస్ అంటాం, నాకు ఇష్టం, నాకు ఇష్టం లేదు, నాకు ఇష్టం, నాకు ఇష్టం లేదు. మన కళ్ళు ఇదే కదండి చెప్పేది మనకు. ఎందుకు చెప్తున్నాయి ఆ కళ్ళు? అట్లా మనసులో రాగద్వేషం ఉన్నది, నాకు ఇది ఇష్టం, నాకు ఇది ఇష్టం లేదు. ఇష్టమైనవన్నీ రాగం అంటాం. రాగం అంటే శంకరాభరణము మోహన్ రాగం కాదు, రాగం అంటే అటాచ్మెంట్ అనమాట. పట్రు అంటారు తమిళలో, పట్రు అటాచ్మెంట్ అనమాట. అందుకని అటాచ్మెంట్ బుద్ధితోనే చూస్తాం. ఇప్పుడు అర్జునుడికి ఏమిటి అటాచ్మెంట్? ఇక్కడ ద్రోణ భీష్మ, దుర్యోధన కర్ణుడు అంటే ద్వేషం, ఆ రెండు కళ్ళతో చూస్తున్నాడు ఇప్పుడు. అందుకని మాంస చక్షు అంటాం, అదే జీవ దృష్టి అంటాం దాన్ని. రాగద్వేషంతో కూడిన మనస్సుతో చూసేటటువంటి చూపు జీవ దృష్టి. మనంతా జీవ దృష్టి అండి, జీవ దృష్టి, జీవ సృష్టి అంత మన కల్పన. అదే ఈశ్వర సృష్టిలో అయితే, ఈశ్వర సృష్టిలో రాగద్వేషం లేనటువంటి సృష్టి, కామక్రోధం లేనటువంటిది, రహితమైనటువంటిది, రాగద్వేష రహితం. అందుకని టెంపరీగా నీకు ఆ చక్షు ఇస్తాను నాయన, అలా ఇచ్చిన చక్షుతో మాత్రమే నువ్వు చూడగలవు. అందుకని టెంపరీగా రాగద్వేషాన్ని తీసేసుకుంటాడు కృష్ణ పరమాత్మ. ఎవరి నుంచి? అర్జునుడి నుంచి. రాగద్వేషాన్ని తీసేయంగానేమవుతుంది? ఇక ఓపెన్ మైండెడ్నెస్ అనమాట, విశాలమైన మనసు వచ్చేస్తుంది. తన యొక్క ఇండివిజువల్ విజన్ నుంచి టోటల్ విజన్కి వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు మనమంతా ఏమిటంటే ఇండివిజువల్ విజన్లో ఉన్నాం. నేను, నాది, అహంకార మమకార. ఇంకా చెప్పాలి అంటే రాగద్వేషం అంటే ఏమిటి? అహంకారం మమకారం, నేను, నాది, నేను, నా వాళ్ళు, నామిరువర్ నమకొరువర్, నేను, నా వాళ్ళు, నేను, నా వాళ్ళు. ఇరువర్ పోయిందండి, ఒరువర్. నేను, మన ఇద్దరు, మన అబ్బాయి, అమ్మాయి, అబ్బాయి కానీ అమ్మాయి కానీ, అబ్బాయి అమ్మాయి అని కూడా చెప్పకూడదు ఇప్పుడు. ఇది మన దృష్టి. ప్రపంచం అంతా వేరే, ఇది జీవ సృష్టి, జీవ దృష్టి. ఇలా ఉండేవాడు, రాగద్వేషంతో కూడిన వాడు, వాళ్ళకి భగవంతుడి యొక్క దివ్య స్వరూపాన్ని చూడడం అసాధ్యం. అందుకని కృష్ణ పరమాత్మ ఐశ్వరం యోగం, ఈశ్వరస్య, నా యొక్క ఈశ్వరునికి సంబంధించినటువంటి ఈ యోగాన్ని నువ్వు దివ్య చక్షువుల్లో ఇస్తాను, నీకు నీవు చూడవలసింది అన్నాడు. అందుకని ముఖం కూడా ఇక్కడ బొట్టు పెట్టుకుంటే అని చూసారా మనం, బొట్టు తిలకం అంటారు. ఆ తిలకం పెట్టుకుంటే, బొట్టు పెట్టుకుంటే ఒక దివ్యమైనటువంటి భావన వస్తుంది చూసేవాళ్ళకి. అందుకని ఆ బొట్టు తిలకం అనేటువంటివి దైవికమైనటువంటి ఒక దృక్పథాన్ని కలుగజేస్తాయి. అందుకని మీరు చూడండి, ఎక్కడైనా ఎవరైనా మామూలు పనులు చేసేవాడు కూడా కొంచెం వీపుది పెట్టుకుని బొట్టు పెట్టుకుంటే మీరు నమ్ముతారు, ఒరే మంచివాళ్ళలా కనపడుతున్నాడు రా. ఎందుకు మంచివాళ్ళలా కనపడుతున్నాడు అంటే బొట్టు పెట్టుకున్నాడు, వీపుది పెట్టుకున్నాడు అని మన మనసులో ప్రింట్ అయిపోయింది. వాడు అందుకని మోసం చేయాలంటే కూడా ఒక్కొక్కసారి ఏం చేస్తాడు తెలుసు? వేషం వేసుకొని వస్తాడు. మోసం చేయాలంటే వీళ్ళని వాడు ఏం చేస్తాడు? బొట్టు పెట్టుకుని వీపుది పెట్టుకుని వస్తాడు. వాడికి తెలుసు బొట్టు పెట్టుకుని వీపుది పెట్టుకుంటే మంచిని నమ్ముతారు, మంచివాడిని అనుకుంటారు, మంచివాడిని అనుకుంటే నేను మోసం చేయొచ్చు వాళ్ళని. చూసారా? అంటే చెడ్డవాడికి కూడా మంచివాడిగా ఉండాలంటే ఎట్లా యాక్ట్ చేయాలో తెలుసు వాడికి. అంటే ఫేక్ ఇట్ అండ్ మేక్ ఇట్ అంటారు. అందుకని ఒక దొంగ ఏం చేశాడో తెలుసా? ఒకసారి రాజుగారి ఖజానంలో నుంచి అన్ని కాజేశాడు. రాజుగారి యొక్క ఖజానంలోంచి అంతా కాజేసి డబ్బులు ధనం రాసులు అన్నీ తీసుకున్న మూట కట్టుకున్నాడు. కట్టుకొని వెళ్ళిపోతుంటే రాజభటులు వెంటబడ్డారు. రాజభటులు వెంటబడితే ఎక్కడికి పరిగెత్తాలి, పరిగెత్తి 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 ఈ దొంగవాడు ఒక ఆశ్రమానికి పోయినాడు. ఆ ఆశ్రమానికి పోతే ఒక కుటియా ఉంది, ఒక సన్యాసి కుటియా, ఆయన ఇల్లు. అంటే అందులో చూస్తే ఆయన సన్యాసి లేడు, ఆయన స్నానం చేయడానికి పోయినాడు నదికి. ఈ దొంగ ఏం చేశాడు, ఆ సన్యాసి వస్త్రాలు ఆరేసింటే అక్కడ అవి కప్పుకున్నాడు. అది కట్టుకొని తన డబ్బును ఒక పక్కన పెట్టుకున్నాడు. పెట్టుకొని ఇక్కడ కూర్చొని జపం చేస్తున్నాడు సన్యాసి లాగా. సన్యాసి లాగా జపం చేస్తూ ఉంటే ఈ భటులు, రాజు భటులు వచ్చి ఈయన అడిగారు, సో స్వామి అన్న సాష్టాంగ నమస్కారం చేసి దొంగకి, దొంగని తెలియలేదు వాళ్ళకి, సాష్టాంగ నమస్కారం చేసి, స్వామి ఒక దొంగ వచ్చాడు ఇక్కడికి, ఎక్కడ దాక్కున్నాడు, మీరు ఎవరు చూసారా చెప్పండి అన్నాడు. అంటే ఈ దొంగ, నేను చూడలేదు నాకు తెలియదు అన్నాడు. అన్న తర్వాత అంటే వాడు నమస్కారం చేసి వెళ్ళిపోయినారు భటులు. వెళ్ళిపోయిన తర్వాత ఈ దొంగవాడు ఆశ్చర్యపోయినాడు, నేను ఈ యొక్క సన్యాసి వస్త్రాలు కట్టుకుంటేనే ఇంత మర్యాద ఇచ్చారు వీళ్ళు, నిజంగా సన్యాసిని అయితే ఎంత మర్యాద వస్తుందో నాకు, ఎంత విలువ ఉంటుందో అని చెప్పి నిజంగా సన్యాసి అయిపోయినాడు. అందుకని అనుకరణ ఒక్కొక్కసారి మంచి పనిచేస్తుంది. కాబట్టి ఇక్కడ భావన చూడండి, ఆ యొక్క వస్త్రాలు ధరించడం వల్ల, అదే బొట్టు పెట్టుకోవడం వల్ల, తిలకం ధరించడం వల్ల, విభూతి ధరించడం వల్ల ఒక ఉన్నతమైన భావన వస్తుంది. కాబట్టి భావన ముఖ్యం. ఇప్పుడు మన మనసులో కూడా భావన ముఖ్యం. అది ఇక్కడ దివ్య చక్షు అంటే ఏం చేస్తున్నారు భగవాన్, అర్జునుడి యొక్క భావాన్ని మార్చేస్తున్నాడు తన యొక్క యోగ శక్తితో. అది దివ్య చక్షు అంటే అర్థమైందా ఇప్పుడు? ఇది అర్థమైతే 11వ అధ్యాయం అంతా ఈజీగా అర్థం అవుతుంది. లేకపోతే మీరెక్కడో నేనెక్కడో, నేను చెప్పేది ఒకటి మీకు అర్థమయ్యేది ఒకటి. అందుకని దివ్య చక్షువుని గురించి చెప్పడం, చెప్పే గురువు సరిగా చెప్పాలి, అర్థం చేసుకుని స్టూడెంట్ సరిగా అర్థం చేసుకోవాలి. మీకు బాగా అర్థమైంది అనుకుంటాను. దివ్య చక్షు అంటే అహంకార మమకారం లేనటువంటి బుద్ధి. అహంకార మమకారం లేకుండా ఏ మనస్సు అయితే ఉంటుందో ఆ మనస్సు ఎట్లా పనిచేస్తుంది? కళ్ళని, కళ్ళని ఎటు ఏం చూసేటట్టు చేస్తుంది? యోగ శక్తిని చూసేటట్టు చేస్తుంది, భగవంతుడి ఐశ్వర్యాన్ని చూసేటట్టు చేస్తుంది. ఎందుకంటే కళ్ళు మనస్సు చేత ప్రేరేపింపబడుతున్నాయి, మనస్సు బుద్ధి చేత ప్రేరేపింపబడుతోంది. కనుక ఈ బుద్ధిలో మార్పు రావాలి, అహంకార మమకార రహితమైనటువంటి గుణం రావాలి బుద్ధిలో, రాగద్వేషం లేనటువంటి బుద్ధి రావాలి. ఆ బుద్ధి మనసును ప్రేరేపించి, ఆ మనస్సు ఆ కళ్ళని ప్రేరేపిస్తే ఆ కళ్ళు ఈ యొక్క ప్రపంచాన్ని చూడగలవు. ఇప్పుడు మనందరం ఎటువంటి బుద్ధి చేత ప్రేరేపింపబడుతున్నాం? అహంకారం మమకారం. అందుకని విశ్వ చూస్తున్నా కూడా ప్రపంచం మనకి విశ్వరూపంగా తెలియలేదే. ఏం తెలియలేదు, తెలుస్తుందా ఇప్పుడు మనకేం తెలియడం లేదు? అహం, మమ, నా వాళ్ళు, నేను, అహం తేషాం తే మమ, నేను వాళ్ళకి సంబంధించిన వాళ్ళని, వాళ్ళు నాకు సంబంధించిన వాళ్ళు అనేటువంటి మమకారం. కనుక విశ్వరూపాన్ని చూడాలంటే సాధ్యం కాదు. అందరికీ నిర్మలమైన మనస్సు, చిత్తశుద్ధి కలిగి పరిపూర్ణమైనటువంటి భక్తి ఉన్న వాళ్ళకి కనపడుతుంది. అందుకని కృష్ణ పరమాత్మ ఆ విధంగా చెప్పారు, దివ్య చక్షుకు దదాను, నీకు ఇస్తాను. ఇచ్చిన తర్వాత సైలెన్స్ అన్నమాట, కాసేపు గ్యాప్ మనం అనుకోవాలి. విశ్వరూపం అదే సినిమా అయితే నేను చూపించేదాన్ని, సీరియల్ అయితే లేకపోతే మ్యూజిక్ వేసి హెడ్ లైట్స్ వేసి చూడండి చూడండి విశ్వరూపం అని లెక్చర్. ఇక్కడ క్లాస్ కదా, ఇక్కడ ఏం చూపించడానికి వీలు కాదు. అందుకని సంజయుడు వస్తాడు ఇప్పుడు, వచ్చి వర్ణిస్తున్నాడు విశ్వరూపాన్ని. పరమాత్ముడు విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు, అర్జునుడు చూస్తున్నాడు. దివ్యచక్షుడు ఇచ్చారు కదా, అర్జునుడు చూస్తున్నాడు. అర్జునుడు చూస్తున్నాడు, పరమాత్ముడు తన విశ్వరూపాన్ని చూపిస్తున్నాడు, అక్కడ సంజయుడు చూస్తున్నాడు. విషయం అంటే దూర దర్శనం, దూరంగా ఉండి దర్శించడం. దూరదర్శనం. ఇప్పుడు సంజయుడు ఏం చేస్తున్నాడు? దూరదర్శనం చేస్తున్నాడు, టెలివిజన్ మాట అన్ని చూస్తున్నాడు. ఎవరిచ్చారు ఆ శక్తి? వ్యాస భగవానుడు ఇచ్చాడనమాట. కృష్ణ పరమాత్మ తన యొక్క దివ్య విశ్వరూపాన్ని చూపించేటప్పుడు సంజయుడు కూడా చూస్తున్నాడు. ఎంత అదృష్టమో చూడండి. సంజయుడు చూసి ఆ యొక్క విశ్వరూపాన్ని ధృతరాష్ట్రుడికి వర్ణించి చెప్తున్నాడు. ధృతరాష్ట్రుడు ఒక రకంగా అదృష్టవంతుడే. విన్నాడు కదా విశ్వరూప గురించి, డైరెక్ట్ గా చూపిస్తున్నప్పుడు. అదృష్టవంతుడే కానీ దుర్బుద్ధి. మనసులో తన యొక్క కొడుకు పైకి రావాలనేటువంటి ఒక స్వార్థం ఇదంతా అనమాట. సంజయుడు ఉన్నతమైన మహానుభావుడు, అందుకని చూడగలిగాడు. అందరికీ ఇవ్వలేదే ఆ శక్తిని వ్యాస భగవానుడు. అందరికీ ఏమైనా సంజయుడిని మాత్రం ఎందుకు పిలిచారంటే, సంజయుడు చిత్తశుద్ధి కలిగినటువంటి వాడు, నిర్మలమైన మనస్సు, నిష్పక్షపాత బుద్ధి కలిగినటువంటి వాడు, పార్షియాలిటీ లేదు సంజయుడి. అందుకని సంజయుడికి అర్హత కలిగింది. అందుకని సంజయుడు చెప్తున్నాడు.
సంజయము వాచ ఏవముక్త్వా తతో రాజన్ మహాయోగేశ్వరో హరిః దర్శయామాస పార్థాయ పరమం రూపమైశ్వరం.
మనం దేవాలయానికి వెళ్ళినప్పుడు ప్రసాదం ఇస్తారు గుళ్ళో, దేవాలయంలో ప్రసాదం ఇచ్చినప్పుడు ఈ ప్రసాదం ఎలా చేశారా, ఎప్పుడు చేశారా, ఎప్పుడు ప్యాక్ చేశారా, ఎప్పుడు సీల్ వేశారా, ఏమేమి వేశారు ఈ ప్రసాదంలో చూస్తున్నామండి. ప్రసాదం చేసి ఇవ్వగానే ఎగబడి తీసుకుంటాం ప్రసాదం. ఇవ్వగానే ఏం చేస్తాం? కళ్ళ కట్టుకుంటాం. కళ్ళ కట్టుకుంటే ఏం చేస్తాం? నోట్లో వేసుకుంటాం. ఏమిస్తే నోట్లో వేసుకుంటాం, ఏమి ఇచ్చాడో అని కూడా చూడం. అది ప్రసాద బుద్ధి అంటారు దాన్ని. అది భావన. అందుకని మన ఇంట్లో మనం చేసేవన్నీ కూడా భగవంతుడికి అర్పణ చేసిన తర్వాత ఏం చేస్తాం? కంటికి అద్దుకుంటాం, తీసుకుంటాం ప్రసాదం లాగా. రోజు భావన ఎంత ముఖ్యం అనేది చూడండి. తిరుపతి లడ్డు వచ్చింది అంటే క్యూలో ఉంటుంటారు. నిన్న చూసారా తిరుపతిని? అక్కడ మీరు శ్రీనగర్ రావాలి, చిన్న తిరుపతి. ఆ పెరుమాళ్ దేవాలయం దగ్గర బాలాజీ టెంపుల్ లో ఆ లడ్డు కోసం ఈ రోజులో విశేషం కదా, పొరటాసు. ఆ అమ్మ క్యూ చూడాలి మీరు ఆ లడ్డు కోసం. తిరుపతి నుంచి వస్తుంది లడ్డు. అది ఇంట్లో చేసుకోవచ్చు కదా, కృష్ణా స్వీట్స్ తో అర్చనా స్వీట్స్ పోయి లడ్డు కొనుక్కోవచ్చుగా. కాదు, ఆ బాలాజీ టెంపుల్ నుంచి వచ్చిన లడ్డే కావాలి. ఏమిటి చూడండి, క్యూలో నుంచొని కష్టపడి ఎండలో రోడ్డు మీద పసిపిల్లలు వేసుకొని ఆ లడ్డు మీద భావన చూసారా? అదే బూంది, అదే షుగర్. మరి స్వీట్ షాప్ లో దొరికితే ఎందుకు ఆనందించడం లేదు మనం? ఇది దైవానికి సంబంధించినది అనేటువంటి భావన. అది భావన ఉన్నప్పుడు కష్టం తెలుస్తుందా? కష్టం తెలియదు. దాన్ని వేరే హృదయం ఎలా ఉంది, ఏమిటి, ఎవరిచ్చారు, ప్రసాదం అంతే కళ్ళగద్దుకోనా, అది భావన. అంటే భావనలో ఎంత విలువ ఉన్నదో చూసారా ఇప్పుడు? అందుకని మన యొక్క హిందూ సాంప్రదాయంలో భావనకి ప్రాధాన్యత, భావనకి ప్రాధాన్యత. నువ్వు ఎటువంటి భావనతో చేస్తున్నావు అన్నారు. నువ్వు పెద్దగా మంత్రాలు చదువుతున్నావు, విష్ణు సహస్రనామం, విశ్వం విష్ణు షక్కారం గడగడగడగడ చేస్తాం, ఏంటో తమిళనాడు ఎక్స్ప్రెస్ మాదిరి. కానీ మనస్సు లేదు, మనసు ఎక్కడో ఉంటుంది. శాస్త్రం చెప్తుంది నువ్వు గడగడగడా చేయక్కర్లేదు, మనస్సులో శబ్దం లేకుండా మనసు పెట్టి చదివితే ఒక్క శ్లోకం చదివినా చాలు, ఒక్క పేరు చెప్పినా చాలు. మనస్సు లేకుండా, భావన లేకుండా, భక్తి లేకుండా, పక్క వాళ్ళకి వినపడాలి, వీళ్ళకి వినపడాలి, అందరికీ నేను విష్ణు పారాయణం చేస్తాను అని చెప్పి అని చెప్పి మనస్సు లేకుండా శబ్దం చేస్తూ చేస్తే ఫలితం జీరో. అందుకని భావన ఇస్ ఇంపార్టెంట్. అందుకని మనం అన్ని దైవమయంగా చూడడం మన భావన. హిందువుల యొక్క యునీక్ నేచర్ ఏమిటంటే మనకు సెక్యులర్ సేక్రెడ్ అన్నది కడియాలి. ఇది ఇది పవిత్రం అండి, ఇది అపవిత్రం అనేటువంటి పని లేదు. అసలు సెక్యులర్ సేక్రెడ్ అంటే, సేక్రెడ్ అంటే పవిత్రం, సెక్యులర్ అంటే నాన్ సేక్రెడ్ అన్నారు. సెక్యులర్ అంటే ఆర్డినరీ థింగ్స్, మెటీరియలిస్టిక్. సేక్రెడ్ అంటే స్పిరిచువల్ సంబంధించిన, దైవం దైవిక సంబంధించినటువంటి. మన హిందూ సంప్రదాయంలో చెప్తాము, అసలు అండాండంబులు పిండాండంబులు అంతా బ్రహ్మాండంబులు రామమయం, అంతా రాముడే అయినప్పుడు, కృష్ణుడే దైవమయం అయినప్పుడు సెక్యులర్ సేక్రెడ్ ఏమిటండి? అసలు డివిజన్ ఎలా చేయగలుగుతాం, చేయగలమా? అందుకని మన వాళ్ళు ఏం చేస్తారు హిందువులు, పుట్ట రప్ప రాయి చెట్టు పుట్ట అన్ని అన్ని పూజ చేస్తాం. మీరు మద్రాసు చూడండి, చెట్టు చెట్టుకి పూజ. చెప్పుడు పుట్టేవాడు చెట్టు కింద కూర్చుంటాడు, అక్కడ ఒక రాయి పెడతాడు, సరి కొంచెం కుంకుమ పసుపు పెడతాడు. ప్రతి చోట ఎక్కడ పెడితే అక్కడ రాళ్ళకు పూజ చేసేవాళ్ళు, చెట్లకు పూజ చేసేవాళ్ళు, ఆయుధాలకు పూజ చేసేవాళ్ళు. అదే కదా చేయబోతున్నాం. ఇంట్లో కత్తిపీటకు పూజ ఏమిటండి? కత్తిపీటకు పూజ ఏమిటి? ఇంట్లో ఉన్న సామాన్లన్నిటికి పూజ చేస్తాం. ఆటోకు పూజ చేస్తాడు, బస్సుకు పూజ చేస్తాడు. ఏమన్నా పైత్యమా ఏమిటి వీడికన్నా? మనకు పైత్యం లేదు. పూజ చేస్తున్నాం అంటే అంతా దేవుడిదే అని ఉన్నది, మనదంటే ఏమీ లేదు, అంతా దైవమే అనేటువంటి భావన. అది భావన. అందుకని మన వాళ్ళు గుహల్లో, కొండ గుహల్లో, పైన లోపల ఎక్కడ పట్టినా కూడా దేవుడే. అదే వెస్టర్నర్స్ అయితే ఏం చేస్తారు, ఫారిన్ వాళ్ళు అయితే ఒక ఏదన్నా కొండ మీద పెద్ద ఎత్తుగా చూస్తే హాలిడే రిసార్ట్ అని కట్టేస్తారు వాళ్ళు. హాలిడే రిసార్ట్ ఫైవ్ స్టార్ హోటల్. వాళ్ళ దృష్టి ఎట్లా ఉంటుంది, మన వాళ్ళ దృష్టి ఏమిటి? అరే ఇక్కడ నది పారుతోంది, కొండ ఉంది, గుడి కట్టు అంటారు. ఎందుకంటే దైవం చింతన. గుహలాగా ఉంది, ఇక్కడ ఒక లింగాన్ని పెట్టు. అమర్నాథ్కి పోతారు కష్టపడి, అక్కడ మిలిటెంట్ ఉన్నారన్న, ఆయన ఉంటే ఇప్పుడు చచ్చిపోతే పోతాం, అమర్నాథ్ పోతే మంచిదే అని చెప్పి పోతారు. గుహ ఉంటే ఎక్కడండి లింగం అని ఎప్పుడో వెళ్ళా నేను 73లో అమర్నాథ్. ఆ లింగం చూడాలి, శివలింగం ఇంత, మనం ఇంత తలెత్తి చూడాలి, అంత ఎత్తు ఉంటుంది, ఇంత హైట్. శివలింగం మళ్ళీ కరిగిపోతుంది కొంతకాలానికి, అప్పుడు నిర్గుణం బ్రహ్మం. లింగం ఉన్నప్పుడు సగుణం, కరిగిపోయినప్పుడు నిర్గుణం. అందుకని ఒకసారి పరమార్థానంద స్వామి స్టూడెంట్స్ అందరు తీసుకెళ్లారట. తీసుకెళ్తే అందరు ఆశపడి లింగం చూడబోతున్నాం, లింగం చూడబోతున్నాం, శివలింగాన్ని అని చెప్పి ఆశపడి వెళితే అక్కడికి పోతే కరిగిపోయి ఉన్నది. అందరూ డిసప్పాయింట్ అయిపోయినారు. స్వామీజీ మాత్రం నిర్గుణ బ్రహ్మాన్ని చూస్తున్నాను అన్నారు. ఆయన ఎక్స్పీరియన్స్ ద నిర్గుణ బ్రహ్మని ఫార్ములెస్, నిర్గుణ లింగం ఆకారం కూడా లేదు అని అనుకోవచ్చు కదా. అందుకని పాజిటివ్ ఆస్పెక్ట్ అనమాట, భావన ముఖ్యం. అర్థమైందా? ఏం వర్ణిస్తున్నాడు చూడండి సంజయుడు, హే రాజన్, హే ధృతరాష్ట్ర అని అర్థం. సంజయ ఉవాచ, సంజయుడు చెప్తున్నాడు ఏమని, ఓ రాజా, హే ధృతరాష్ట్ర, ఏవం ముక్త్వా హరిహి, హరిహి అంటే నారాయణ కృష్ణ పరమాత్మ, హరి అంటే హరతి పాపాని ఇది హరిహి, పాపాన్ని హరించేవాడు హరిహి. దుష్ట చిత్త అంటే దుష్ట చిత్తాన్ని కలిగినట్టు వాళ్ళు, వాళ్ళకి పాపం చేస్తారు కదా, వాళ్ళ పాపాన్ని హరించేవాడు. దుష్ట చిత్తైరపి అంటే చెడు దుష్టమైనటువంటి ఆలోచనలు కలిగినటువంటి మనసు కలిగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పాపాన్ని హరించేవాడు అన్నారు. ఎలా హరిస్తారండి వాళ్ళ పాపాన్ని అన్నారు. ఎలాగైతే అనిచ్ఛాయాపి సంపుష్ట దహతి పావక, పావక అంటే అగ్ని, ఎలాగైతే అన్ని దహిస్తాడో అనిచ్ఛాయాపి సంపుష్ట, ఇష్టం లేకుండా ఒకవేళ అది ముట్టుకున్నప్పటికీ కూడా చేయిబెట్టినా ఏమవుతుంది, అగ్ని ఏం చేస్తాడు, ఆగుతుంది. అందుకని నువ్వు ప్రయత్నం చేసినా చేయకపోయినా కూడా జస్ట్ ఆ నామని చెప్తే నా పాపాలన్నీ పోవాలని కూడా అడగక్కర్లే. భగవంతుడు చింతన చేస్తే చాలు, ఆయన ఏం చేస్తాడు, నువ్వు చింతన చేస్తున్నావు కదా నీ పాపాలన్నీ పోగొట్టేస్తాడు. ఆ చింతన భగవంతుడు పాపాలన్నీ తొలగిస్తాడు. హరిహి అంటే అది అర్థం, హరతి పాపాని అని చెప్పి హరిహి ఏం చెప్పాడు, ఉక్త్వా ఏవం ఈ విధంగా చెప్పి మహాయోగేశ్వర. ఎవరు హరిహి, మహాయోగేశ్వరుడు అని అర్థం. ద గ్రేట్ లార్డ్, మహా అంటే గొప్ప అని అర్థం, ఉన్నతమైన. యోగేశ్వర అంటే మాయా శక్తి కలిగినటువంటి, యోగ మాయా, యోగ అంటే మాయా, మాయా అంటే శక్తి. దివ్య శిక్షులే ఇచ్చారు కదా, మాయాశక్తి ఉంటే కదా ఇస్తాడు. అందుకని తతః అనంతరం ఈ విధంగా చెప్పిన తర్వాత అర్జునుడితో నీకు దివ్యమైనటువంటి శిక్షులు ఇస్తాను, నువ్వు నా యొక్క రూపాన్ని విశ్వరూపాన్ని దర్శించవలసింది అని చెప్పిన తర్వాత తతః తర్వాత ఏం చేశారు, దర్శయామాస ఐశ్వరం పరమం ఐశ్వరం రూపం. తన యొక్క విశ్వరూపాన్ని పరమం ఐశ్వరం అంటే గొప్పదైనటువంటి దివ్యమైనటువంటి తన యొక్క రూపాన్ని పార్థాయ దర్శయామాస అర్జునుడికి చూపించాడు. ఎలా చూపించాడు, ఎలా ఉంది ఆ విశ్వరూపం, ఇలా ఉందంటే ఇలా ఉంది అని చెప్పి డిస్క్రిప్షన్ అనమాట సంజయుడు వర్ణిస్తున్నాడు. 10వ శ్లోకం.
అనేక వక్ర నయనం అనేకాద్భుత దర్శనం అనేక దివ్యాభరణం దివ్యానేకోద్యథాయుధం ఏకోద్యథాయుధం దివ్యమాల్యాంబరధరం దివ్యగంధానులేపనం సర్వాశ్చర్యమయం దేవం అనంతం విశ్వతో ముఖం.
అనంతం దేవం, కృష్ణుడు కృష్ణ పరమాత్మ తన స్వరూపాన్ని చూపిస్తున్నారు. ఎటువంటి రూపం, దేవం అంటే ప్రకాశవంతమైనటువంటి, దివ్ ధాతు నుంచి, దివ్ అంటే ప్రకాశం, దివ్యులంటే దీపం వచ్చింది. దీపం అంటే ఏమిటి, ఏదైతే ప్రకాశాన్ని ఇస్తుందో అది దేవం అన్నారు. అంటే ఎఫల్జెంట్ అంటాం ఇంగ్లీష్ లో, బ్రిలియంట్ ఎఫల్జెంట్, దేదీప్యమానమైన అని అర్థం, ప్రకాశవంతమైనటువంటి. మనం చూస్తున్నట్టు ప్రకాశాల్లో ఎవరు ఇప్పుడు, సూర్యుడు. అటువంటి సూర్య ప్రకాశం ఎలాగో అలాగే ఈ యొక్క పరమాత్మ విశ్వరూపమ ప్రకాశమానంగా ఉంది. దేవం ఎటువంటిది, అనంతం, అంతం లేనటువంటి, న అంతం, న అస్తి అంతః అస్తి ఇది అనంతః, అటువంటి అనంతమైనటువంటి కాంతిని, కాంతిని అంటే ఏంటి, విశ్వరూపాన్ని అని అర్థం. ప్రకాశమైనటువంటి దేదీప్యమైనటువంటి విశ్వరూపాన్ని యూనివర్సల్ ఫామ్ అంటారు. అందుకే కృష్ణుడు రూపం అంటే ఏమిటి, మన కృష్ణ రూపం అంటాం. అంటే ఏమిటి, రామరూపం కాదు, సుబ్రహ్మణ్య రూపం కాదు, హనుమంతుడు రూపం కాదు, కృష్ణ రూపం. అంటే అవన్నీ వీఆర్ డిస్ప్లేసింగ్ కదా. ఇది ఆరెంజ్ క్లిప్ అన్నారండి, అంటే ఏమిటి అర్థం, వైట్ క్లిప్ కాదు అని అర్థం కదా. ఇది ఆరెంజ్ క్లిప్ అని చెప్పానంటే ఏమిటి, వైట్ క్లిప్ కాదు, బ్లూ క్లిప్ కాదు. అంటే బ్లూ క్లిప్ వైట్ క్లిప్ నాట్ ఇన్క్లూడెడ్, అంటే ఏమైపోయింది? లిమిటెడే కదండి ఇది, అవునా కాదా? పరిచ్ఛిన్నమే కదా. ఇది వైట్ క్లిప్ కాదు, బ్లూ క్లిప్ కాదు, ఆరెంజ్ క్లిప్ మాత్రమే. అర్థమైందా? అలాగే పువ్వు కూడా చెప్తారు, బ్లూ లోటస్, నీలి కలువ అంటాం. నీలి కలువే కానీ నాట్ పింక్ కలువ, నాట్ పింక్ లోటస్. ఎర్ర మందారం అంటారు, హైబిస్కస్, రెడ్ హైబిస్కస్ అంటే నాట్ వైట్ హైబిస్కస్. అంటే ఏమిటి? యూఆర్ లిమిటింగ్ ద ఫ్యాక్టర్. అదేవిధంగా రాముడు అంటే ఏమిటి? ఈయన కృష్ణుడు కాదు, శివుడు కాదు, రాముడు మాత్రమే. అయిందా? అంటే మనం చూసే రూపాలన్నీ కూడా లిమిటెడ్, మిగతా రూపాలన్నింటినీ కూడా తొలగించేస్తున్నాం. అప్పుడు మనం చూసే రూపం లిమిటెడ్. అర్థమైందా? ఒక ఫామ్ను మాత్రమే చూస్తున్నాం. నేను ఆంజనేయుడు భక్తుడిని అంటాడు. అంటే ఏమిటి? నేను రాముడు భక్తుడిని కాదు, కృష్ణ భక్తుడిని కాదు. అంటే యు ఆర్ లిమిటింగ్ యువర్ సెల్ఫ్ అన్నమాట. విశ్వరూపంలో ఇది కృష్ణ రూపమా, రామ రూపమా, శివ రూపమా, ఏ రూపం ఇది? అన్ని రూపాలు కలిగినటువంటి రూపం. కాబట్టి కృష్ణ రూపం కంటే, రామ రూపం కంటే, శివ రూపం కంటే ఏ రూపం గొప్పది చెప్పండి ఇప్పుడు? అన్ని రూపాలు ఒకే దాంట్లో ఉన్నటువంటి విశ్వరూపం గొప్పదా? ఒక రూపం చెప్తే ఇంకొక రూపాన్ని తొలగించేటటువంటి ఆ రూపం గొప్పదా? మీకేది కావాలి? విశ్వరూపం. అందుకని ఏకరూపం నుంచి విశ్వరూపానికి రావడమే మెట్టు, అది మెట్టు అన్నమాట. పై చూసారా ఇప్పుడు? ఏకరూపం నుంచి విశ్వరూపానికి రావాలి అని. దేవం అది అనంతం అంటే ఇక్కడ కృష్ణరూపం అనంతం కాదు, కృష్ణుడు అనంత రూపాన్ని చూపిస్తున్నాడు ఇప్పుడు. నేను కృష్ణుణ్ణి పరమాత్మను చెప్పలే. ఆ కృష్ణుడు, ఏకరూపుడైన కృష్ణుడు, ఈ విశ్వం అనేటువంటిదంతా కూడా చూడవలసింది నేను, దానికి కారణభూతుడని చెప్పి విశ్వాన్ని చూపిస్తున్నాడు ఇప్పుడు. అంటే ఏమిటి? కృష్ణుడిగా నేను పరిచ్ఛిన్నమే. లేకపోతే కృష్ణుడే గొప్పవాడైతే కృష్ణ రూపాన్ని చూపిస్తుంది కదండి, చూస్తూనే ఉన్నాడు కదా కృష్ణ రూపాన్ని. అంటే ఏమిటి? కృష్ణ రూపం కంటే విశ్వరూపం గొప్పే కదా అర్థం. లేకపోతే ఎందుకు అడగాలి? కృష్ణ రూపమే గొప్పది అయితే విశ్వరూపం ఎందుకండి అడగడం? విశ్వరూపం ఎందుకు ఎరా అర్జున, కృష్ణరూపం చాలు అని చెప్పచ్చు కదా. కృష్ణరూపం కంటే విశ్వరూపం గొప్ప కనుక కృష్ణరూపాన్ని చూస్తున్నప్పటికీ కూడా అర్జునుడు ఆశపడ్డా లేదా విశ్వరూపానికి? విశ్వరూపం మహోన్నతమైనది కనుక ఏకరూపంలోంచి విశ్వరూపానికి వెళ్ళడమే భక్తుడి యొక్క గమ్యం. అది అనంతం అంటే. విశ్వతోముఖం, విశ్వతోముఖం అంటే అన్ని డైరెక్షన్స్ లో, అన్ని డైరెక్షన్స్ లో ఆ భగవంతుడి యొక్క ఫేసే ఉన్నది. కాబట్టి ఎన్ని ఫేసులండి అన్ని డైరెక్షన్స్ లో? విశ్వత ముఖం అంటే అది సర్వ భూతాంతత్వాత్, భూతాత్మత్వాత్ అని అర్థం. భాష్యకారతే శంకరాచార్య అన్ని జీవరాశుల యందు ఆ పరమాత్మ ఉండడం వల్ల అందరి తలలు, అందరి ముఖాలు ఎవరి ముఖాలు? మనందరి ముఖాలు ఎవరి ముఖాలండి? విశ్వరూపం ఆయన ముఖమే, ఆ పరమాత్ముడి ముఖమే. ఎందుకని? ఆ పరమాత్ముడే మనలో ఉన్నాడు కదా. ఆ పరమాత్ముడు ఆత్మరూపంలో ఉన్నాడా లేదా? ఇక్కడ ఇక్కడ ఉన్నప్పుడు మనందరి ముఖాలు ఎవరి ముఖాలు అవుతాయి? పరమాత్ముడి ముఖాలు అవుతాయి. కాబట్టి ఈ ముఖాలన్నీ ఒక్కసారి చూపించాడు అర్జునుడికి. అది విశ్వతో ముఖం అంటే. ఇప్పుడు అర్థమైందా? ఇప్పుడు మనందరి ముఖాలు కూడా ఆ విశ్వరూపంలో ఒక భాగం. అందుకని అర్జునుడు మిమ్మల్ని కూడా చూసినట్లే. పరమాత్ముడు మనలో ఉండబట్టి ఆత్మత్వాత్ మన ముఖం కూడా ఆ విశ్వరూపంలో ఒక భాగం. ఇప్పుడు మనం విశ్వరూపంలో ఉన్నామా లేదా తప్పించుకోలేరు మీరు. యూ కెనాట్ ఎస్కేప్. నేను విశ్వరూపం చూస్తున్నానండి అన్నారు. ఏయ్, నువ్వు విశ్వంలోనే ఉన్నావయ్యా, విశ్వంలో నువ్వు ఉంటే విశ్వాన్ని ఎలా చూస్తావు నువ్వు? విశ్వాన్ని తన రూపంగా చూపిస్తూ ఉంటే పరమాత్ముడు. ఇలా అర్థం చేసుకోలేకపోతే ఇదంతా జోక్గా ఉంటుంది భగవద్గీత. He was trying to understand this way. This is what Shankaracharya struggled to teach. In the parayana, sarva bhutatmatvatamana. The truth of all forms. సత్యం ఏదైతే ఉందో అన్ని రూపాల్లో ఆయనే ఉండడం వల్ల అన్ని ముఖాలు ఆ పరమేశ్వరుడివే అన్నాడు. అది విశ్వతో ముఖం. అనేక వస్త్ర నయనం. మరి ఎన్ని ముఖాలు ఉన్నప్పుడు ఎన్ని మౌతులు ఉంటాయి? ముఖాలు అంటే నోరు, నోరు అనమాట. వస్త్రం అంటే నోరు. అనేకమైనటువంటి ఎన్ని తలకాయలు ఉన్నాయో అన్ని నోళ్ళు. నయనం కళ్ళు. ఇప్పుడు మనం చూస్తున్న రోళ్ళన్నీ కూడా ఎవరు అండి? పరమాత్ముడు. కళ్ళన్నీ ఆయనే. అనేక వక్ర నయనం. ఐ లవ్ టు టీచ్ దిస్ నో విశ్వరూపం. దిస్ వే యూ హ్యావ్ టు అండర్స్టాండ్. అనేక అనేక అద్భుత దర్శనం. అద్భుతమైనటువంటి వండర్ఫుల్ సైట్స్ అంటాం. ఇప్పుడు మనం చూసేటువంటి అద్భుతాలన్నీ ఉన్నాయి కదా, సెవెన్ వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటారు చూసారా. ఎక్కడెక్కడ వండర్స్ ఏవైతే ఉన్నాయో ఆ వండర్స్ అన్ని ఎవరు అండి? పరమాత్ముడు. వెరీ వండర్ అంటాం. వండర్ చూసావు కదా, విశ్వరూపం చూస్తున్నట్టు అర్థం. అర్థమైందా? అనేక అద్భుత దర్శనం. తర్వాత అనేక దివ్యాభరణం. మనం పెట్టుకునే ఆభరణాలన్నీ పాండి బజార్కి రండి, ఉస్మాన్ రోడ్కి వస్తే అన్ని జ్యువెలరీ షాప్స్ దివ్యాభరణం అవన్నీ కొనుక్కుపోయి వేసుకుంటున్నారు మెడల్లో. ఎవరు వేసుకుంటున్నారు? అందరూ వేసుకుంటున్నారు. రకరకాల వాళ్ళు రకరకాల చైన్లు, మైనర్ చైన్లు, బిగ్ చైన్లు, కాసుల దండ, ఆ దండ, హారం, ఉంగరం, రింగులు, ఎన్ని రకాలు. మై గాడ్, ఆ తంగమాణిక చూస్తే మీరు చూడాలి, జనాలు ఎగబడి కొనుక్కుంటున్నారు. ఆభరణాలన్నీ ఎవరు వెండి? మనం వేసుకున్న ఆభరణాలన్నీ ఆ యొక్క పరమాత్ముడివి. కాబట్టి సర్వ అనేక దివ్య ఆభరణం. బాలాజీ టెంపుల్కి వెళ్తే దివ్యాభరణం, అంబాజీ టెంపుల్కి పోతే దివ్యాభరణం. ఏ గుడికి పోయినా, ఎక్కడికి పోయినా, షాపులో చూసినా, మెడల్లో చూసినా, ఎక్కడ చూసినా దివ్యాభరణాలు. ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నాయి అని. అనేక దివ్యాభరణం. అనేక అంటే కౌంట్లెస్, లెక్కలేనన్ని. దివ్య అనేక అనేక ఆయుధం. దివ్య అనేక ఆయుధం. దివ్యానేక అనేకై యథాయుధం. అంటే అనేకమైనటువంటి దివ్యమైనటువంటి ఆయుధాలు కలిగినటువంటి ఉన్నాయి కదా ఆయుధాలు కూడా. ఆయుధాలన్నీ కూడా ఆయనవి ఉన్నారు. దివ్యమైనటువంటి ఆయుధాలు అంటే కురుక్షేత్రంలో చూపిస్తున్నాడు అందరూ. అది కూడా చూసుకోవచ్చు, తంగమాణిగా మర్చిపోండి. భారత యుద్ధంలో ఆ రాజులందరూ రకరకాల ఆభరణాలు ధరించి వచ్చారు. కిరీటాలు గదగదగా మెరిసిపోతున్నాయి. కిరీటాలు వాళ్ళందరూ ఇవన్నీ ముత్యాలు, పవడాలు, బంగారం, వెండి అన్నీ చేసినటువంటి ఆభరణాలు ధరించున్నారు. అందరూ ఎలా ఉన్నారు? ఆయుధాలు చేతితో పట్టుకున్నారు, ఆయుధాలు ఎత్తున్నారు. వాళ్ళందరిలో పరమాత్మ ఉన్నాడా లేడా? పరమాత్మ ఉన్నప్పుడు ఆ ఆయుధాలు ఎత్తిన వాళ్ళు, ఆభరణాలు ధరించిన వాళ్ళందరి రూపం ఎవరి రూపం అండి? పరమాత్ముని రూపమే కదా. అనేక అనేక దివ్యానేకో యథాయుధం. దివ్య అనేక యథ ఆయుధం అంటే ఈల్డింగ్ అనమాట, రెడీగా ఉన్నారు ఫైట్ చేయడానికి. యథాయుధం ఆయుధం దివ్య మాల్యాంబరధరం. అదే రుద్రంలో కూడా శివుణ్ణి వర్ణించేటప్పుడు ఇవన్నీ వస్తాయి. విష్ణు సహస్రనామం చదివేటప్పుడు కూడా ఇవంత వర్ణన ఉంటుంది ధ్యాన శ్లోకాల్లో. సూర్యుడు చంద్రుడు కళ్ళతో సమానం, ఈ చెట్లన్నీ కూడా రోమాలతో సమానం, వెంట్రుకలతో సమానం అంట. బ్లడ్ నదులన్నీ కూడా బ్లడ్ నర్వ్స్ తో సమానం. రక్తనాళాలు ఉన్నాయి కదా, ప్రవహించే నదులన్నీ కూడా పరమాత్ముడికి రక్తనాళాలతో సమానం. చెట్లు చేమలు ఇవన్నీ కూడా వెంట్రుకలతో సమానం. ఈ భగవంతుడు పృథివీ ఆకాశం అనేటువంటిది శరీరం. ఆకాశ శరీరం బ్రహ్మ, ఆకాశమే శరీరంగా ఉన్నదిట. బ్లాడర్ ఏంటంటే సముద్రమే బ్లాడర్ అట. సముద్రం ఉంది కదా, ఇట్ ఇస్ ద బ్లాడర్ ఫర్ లార్డ్. ఇదంతా వర్ణన ఉంటుంది ఆ ధ్యాన శ్లోకాల్లో. దివ్య మాల్య అంబరధరం అంటే ఈ ఆకాశాన్ని మొత్తం అటువంటి మాల్ మీద గార్లెండ్ లాగా వేసుకున్నట్టు. ఈ నక్షత్రాలన్నీ ఉన్నాయి కదా, చెప్పిన తర్వాత దివ్య గంధ అనులేపనం, చెట్ల నుంచి వచ్చినటువంటి పూల వాసన ఇదంతా ఆయనకి గంధంతో సమానం. నక్షత్రాలన్నీ కూడా మాలలాగా ఉన్నాయి ఆయన మెడలో. గ్రహ గణ కుసుమం అని రుద్రంలో వస్తుంది. అదేవిధంగా సర్వ ఆశ్చర్యమయం, అంతా కూడా ఆశ్చర్యంతో కూడినటువంటిది, అద్భుతంతో కూడినటువంటిది. ఇక్కడ అర్జునుడు మూడు రకాలైనటువంటి ఇమోషన్స్ లో పడుతున్నాడు. అప్పుడు ఫస్ట్ ఆశ్చర్యం, తర్వాత భక్తి, భయం, ఆశ్చర్యం, భక్తి. ఈ మూడు ఇమోషన్స్ అన్నమాట. వండర్ స్ట్రక్, డివోషన్ అండ్ ఫియర్. చూస్తుంటే భయం వేస్తున్నది, భక్తి కలుగుతున్నది, ఆశ్చర్యంగానూ ఉన్నది అంటున్నారు. కృష్ణ పరమాత్మ ఆ విధంగా చూపిస్తున్నాడు అని చెప్పి సంజయుడు చెప్తున్నాడు. తర్వాత శ్లోకం,
దివి సూర్య సహస్రస్య భవేద్యుగపదుచ్చితాం యది భాసదృశీ సా స్యాత్ భాసస్తస్య మహాత్మనః.
నైస్ హిందీ సాంగ్. హర దేశ మే తు హర వేష మే తు తెరే నామ అనేక తు ఏకహి హై. దేశ అంతటా నువ్వే ఉన్నావు, అన్ని రూపాల్లో నువ్వే ఉన్నావు. తెరే నామ అనేకతు ఏకహి హై, నువ్వు అనేక పేర్లతో పిలువబడుతున్నావు కానీ నువ్వు ఒక్కడివే అనే పాట, పేట్రియాటిక్ సాంగ్, వెరీ నైస్ సాంగ్. ఇక్కడ ఏం చెప్తున్నాడు సంజయుడు, ఏది భాహా సూర్య సహస్రస్య. ఈ ప్రకాశం ఎలా ఉందిట, 1000 సూర్యులతో సమానంగా ఉందిట. ఒక సూర్యుడినే చూడలేకపోతే 1000 సూర్యులు కాంతి ఎట్లా ఉందో అట్లా ఉందిట ఆ విశ్వరూపం. అది సర్వ సూర్య సహస్రస్య ఉత్తితా భవేత్. ఒక్కసారి గనక 1000 సూర్యులు గనక ఉదయిస్తే ఎట్లా ఉంటుందో అలా ఉందిట విశ్వరూపం అన్నారు. అంటే మనం చూస్తున్నదంతా ఏమిటి ఇప్పుడు, విశ్వరూపమే. కానీ విశ్వరూపం చూడడం లేదని అనుకుంటున్నాం, కానీ చూస్తున్నాం అని చెప్పి మొదలు పెట్టండి. వచ్చే వారం నుంచి ఇంకా ఇంకా చూస్తాం, చూస్తూ ఉండండి. వాట్ ఎవర్ యూఆర్ సీయింగ్, విశ్వరూపం ఓన్లీ. దట్ ఈస్ ద వే ఆఫ్ అండర్స్టాండింగ్. మోర్ ఇన్ ద నెక్స్ట్. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.